లాస్ట్ వీక్ మీరు ప్రార్థన చేశారు కాకినాడ వారసు కోసం గంభీరంగా జరిగింది. కాకినాడ స్త్రీల సహవాసం కూడా చాలా చక్కగా వాళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ వారం ఎన్టీఆర్ జిల్లా వారసు కోసం కొరకు సిద్ధపడతా ఉన్నాం, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ ఆర్గనైజర్స్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వారం ఎవరిదైతే వారసు కోసం ఉందో ఆ స్త్రీల సహవాసం కోసం, ఆ సహవాసం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటం వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ప్రార్థన అవసరం, అన్ని జిల్లాలు ప్రార్థన చేయటం 55 స్త్రీల సహవాసాలకు అవసరం. దయచేసి మా ఆడ గమనించండి. మత్తయి సువార్త 22 అధ్యాయం 17 వచనం. నీకేం తోచుచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదియులతో కూడా తమ శిష్యులను ఆయన వెంట పంపితిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు, మీరు మాకు తండ్రిగా దొరికినందుకు, మమ్మను పిల్లలుగా అంగీకరించినందుకు, మాకు మీ ప్రేమను వెల్లడిపరిచి రక్షించుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ ఉన్నాం. ఎంతో మంది ప్రభు ముక్తి కొరకు, ప్రభు అమృతం కొరకు, మోక్షం కొరకు, పుణ్యం కొరకు, పాపాల నుంచి విడుదల కొరకు పరిగెడతా ఉన్నా. మీరైతే ప్రభు ఎంత అందుబాటులోకి మా వద్దకు దిగి వచ్చారో, ఉత్తరప్రదేశ్ లో జరుగుతా ఉన్న మహాకుంభమేళలో కోట్లాది మంది ప్రభు ఆశ కలిగి ఉన్నారు. దర్శించండి ప్రభు, అక్కడ ప్రయాసపడుతున్న బిడ్డలకు చాలిన కృపను పట్టి ఈ దేశం ప్రభు మీ అందు ఆశ కలిగి ఉన్నారు. వారికి ఉన్న చీకటిని తొలగించండి. ఎక్కువగా ఈ దేశం కొరకు ప్రార్థన చేయడానికి చాలిన భారం మాకు దయచేయండి. ఇదిగో 55 స్త్రీల ప్రార్థనా బృందాన్ని కట్టారు. మా ప్రార్థనలు మా కుటుంబాలకు పరిమితం కాక మా దేశానికి ఆశీర్వాదకరంగా మార్చండి. చదవబడ లేఖన బాబు మాకు అర్థమగినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్య సందేశంలోకి వెళ్ళడానికి ముందు, ఎందుకో లాస్ట్ వీక్ ముగ్గురు మిషనరీలు వచ్చి కలిశారు. ఒకటి మన దగ్గర నుంచి వెళ్ళి వెస్ట్ బెంగాల్లో సిలిగురిలో పరిచర్య చేస్తా ఉన్న సాగర్ వినీష, వాళ్ళు అక్కడ పరిచయం చేస్తున్నారు. వాళ్ళు వచ్చి కలిశారు. విజయవాడ సహవాసం కూడా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించారు. మళ్ళా మేము కూడా కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వగలిగాం. అట్లాగే నిన్న రాత్రి తను ఐఎంలో పనిచేస్తా ఉన్నాడు, మన మధ్య నుంచి వెళ్ళాడు. తను నేనే మిషనరీస్ పంపించాను, నేనే ఆ పాత పైని పంపించానని చెప్పి తను చెప్పేదాకా నేను ఆ విషయాలు ఒప్పి తను ఉత్తరప్రదేశ్ లో పనిచేస్తా ఉన్నాడు. అంతకుముందు ఇజ్రాయేల్, తను ఉత్తరప్రదేశ్ చొప్పంలో మిషనరీగా పనిచేస్తున్నాడు. వాళ్ళ ముగ్గురిని కలిసాం. మళ్ళా అండమాన్ నుంచి మిషనరీ ఇజ్రాయేల్ కూడా ఆంధ్ర వస్తున్నాడు. ఇంక ఎక్కువగా మిషనరీస్ వచ్చి మనం ఏం చేస్తున్నామో చూసి వాళ్ళు ఎంకరేజ్ చేయడానికో, లేకపోతే మన మిషనరీ భారం మిషనరీస్ కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలో తెలియదు కానీ, వాళ్ళు మరలా ఒకసారి ఈ వారంలోనే 4 మిషనరీలు వచ్చి కలిసి మనతో ఉండి సహవాసం చేసి వెళ్తా ఉన్నారు. ఈ వరంగల్ వాళ్ళకు కూడా జెన్స్ మిషనరీస్ అంతా వెళ్తా ఉంటే వాళ్ళకి 16 మందికి భోజనాలు అందించగలిగామని మెసేజ్ పెట్టారు. ఆ మిషన్స్ కోసం నెలలో ఒక రోజు ప్రార్థన చేయాలి అన్నది ఆశ ఉంది. ఉపవాస ప్రార్థన అంత స్ట్రిక్ట్ గా చేయలేకపోతా ఉన్నాం. శ్యామల బాధ్యత తీసుకుంది. ఇంకా ఎవరికైనా బాధ్యత ఉంటే మీరు శ్యామలతో కోఆర్డినేట్ అయితే, మీరు హిమబిందుకు కానీ స్వరూప కానీ చెప్తే మిషన్స్ కొరకు ఒక ప్రయత్నం పనిచేయాలి. మనం ఆంధ్ర తెలంగాణ కొరకు ప్రార్థన చేసి పరిచయం చేస్తున్నా, భారతదేశం అంతటి కొరకు ఈ 6 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఆ కుంభమేళకు కోట్లాది మంది ప్రజలు వెళ్లి ఆ గంగలో మునిగి మా పాపాలు పోవాలి, మేము మోక్షానికి వెళ్లాలన్న ఆ పరితాపం చూస్తూ ఉంటే వేదన అనిపిస్తూ ఉంది. మన దగ్గర పరిష్కారం ఉంది, సువార్త ఉంది, కానీ వాళ్ళకి అందట్లేదు. మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం, మనకున్న పరిస్థితిని బట్టి వాళ్ళకి చెప్దామని వెళ్ళిన వాళ్ళకి చెప్పనివ్వనంత బలంగా చీకటి పనిచేస్తూ ఉంది. ఎక్కువగా మిషన్స్ కోసం ప్రార్థన చేయాలి, అదొకటి జ్ఞాపకం చేస్తున్నాను. సరే, మనం ఈ సెంట్రల్ కాన్ఫరెన్స్ స్టడీలో భాగంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కొరకు మాట్లాడుకుంటున్నాం, స్టివర్డ్షిప్ కొరకు మాట్లాడుకుంటున్నాం, గృహ నిర్వాహకత్వం కొరకు స్టడీ చేస్తున్నాం. అందులో భాగంగా కంటెంట్మెంట్ కొరకు, తృప్తిగా జీవించడం కొరకు గత ధ్యానాల్లో చూసాం. ఒక మాట చదువుకొని మళ్ళా ముందు కొనసాగుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వచనం నుంచి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 7, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రాలు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుము. దేవుని వాక్యం చాలా సూటిగా మాట్లాడుతున్న మాట, అవసరమైనంత అది ఖచ్చితంగా మనం సంపాదించుకోవాలి, అవసరత తీర్చుకోవాలి, కానీ కోరికలు ఆశ అవసరం లేకపోయినా సమకూర్చుకోవడం, పోగేసుకోవడం మాత్రం కింద వాక్యం అంటే 9వ వచనం, ధనవంతులకు డబ్బు అపేక్షించు వారు శోధనలో పడిపోతారు, ఊరిలోను అవివేకమైన హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు, అట్టి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచి వేస్తారు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు ధనాశించారు, విశ్వాసాన్నే పోగొట్టుకున్నారు, తమను తాము నానాభావంతో పొడుచుకున్నారు. ఈ సిరీస్ ఏదైతే డిస్కస్ చేస్తా ఉన్నానో, మనం స్టడీ చేస్తున్నామో, సోమవారం బైబిల్ స్టడీలో దీని మీద కొంత స్టడీ చేశాం. నేను ఎస్ఎస్జే పరిచర్యలో ఉద్యోగస్తులకి ఇది అవసరం, ప్రాముఖ్యంగా హోమ్ మేకర్స్ కి ఇది అవసరం. డబ్బులు దాచే విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో, పొదుపు చేసే విషయంలో, సద్వినియోగం చేసే విషయంలో, అన్ని విషయాల్లో మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండటం అవసరం, మీరు వాటిని సరిగ్గా మేనేజ్ చేయడం అవసరం. కాబట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవటం మంచిది అన్న తాపత్రయాలు తర్వాత మళ్ళా మిగతా జిల్లాల్లో మిగతా చోట్ల కూడా పంచుకోవాలి. కానీ కొంచెం ఇది ఎలా ఉంటుందంటే కష్టంగా ఉంటుంది. డబ్బులు వస్తాయంటే అందరికి ఇష్టంగా ఉంటుంది, డబ్బులు సంపాదించుకోవద్దు దాచుకోవద్దు అన్నమాట కష్టంగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట అతృప్తి, కలిగిన వాటితోటి తృప్తి, అవసరమైన వాటితోటి సంతృప్తి. అది భక్తి జీవితానికి మంచిది, భక్తి జీవితానికి మంచిది, లేకపోతే విశ్వాసాన్ని పోగొట్టుకుంటామని హెచ్చరిక మనం చూసాం. కాబట్టి ఆ నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. నీడ్స్ అంటే అవసరతలు, అవి తప్పకుండా మనం తీర్చుకోవాలి. వాంట్స్ అంటే కోరికలు, అవి అవసరం కాదు, అదేం అత్యవసరం కాదు, వాటి కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. మితంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైన మాట. లోక సంబంధమైన విషయాల్లో మితంగా ఉండమని వాక్యం గర్జిస్తూ ఉంది. లోక సంబంధమైన విషయాల్లో మితంగా ఉండటం మంచిది అని వాక్యం గర్జిస్తూ ఉంది. దాన్ని మనం సీరియస్ గానే తీసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయాల్లో మితంగా ఉండు, అన్ని విషయాల్లో మితంగా ఉండు. రీసెంట్ గా ఏదో సహవాసంలో వార్షిక వచ్చిన తర్వాత ఫుడ్ తక్కువైంది, అలా ఉంటున్నారు. ఇలాగా వాళ్ళని అడిగాను, ఏంది వెళ్ళిపోతున్నారా, కొంచెం ఆగితే భోజనం చేసి ఎదురుగాను కదా, ఇప్పుడు భోజనం మీకు ఎక్కడ దొరుకుద్ది అని అడిగితే ఈ మాట పడింది, సార్ మితంగా ఉండమన్నారు కదా, తిన్నా కొంచెం కొంచెం తిన్నా, తినలేదని కాదు కొంచెం కొంచెం మితంగా తిన్నామన్నారు. బాగానే ఉంది, అట్లాగా అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయ జీవితానికి కూడా మంచిది. ఇక్కడ అన్ని విషయాల్లో ఇప్పుడు రాయబడ్డ మాట అదే, అన్ని విషయాల్లో మితంగా ఉండుము, అన్ని విషయాల్లో మితంగా ఉండుము, తృప్తిగా ఉండుము. ఏమి ఉంచుకోవద్దు, మీరు అట్లాగా ఆకలితో ఉండండి అని చెప్పడం ఆయన ఉద్దేశం కాదు కానీ, ఆయన ఉద్దేశం అది కాదు కానీ, మనం లోకంతో పరిగెట్టద్దు, లోకంతో పరిగెట్టద్దు. కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 25 మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితంగా ఉండును, వారు క్షయమగు కిరీటం పొందుటకు మనం అక్షయ కిరీటం పొందుటకు మితంగా ఉన్నాము. లోకంలో గెలవాలంటే క్రమశిక్షణ అవసరం, లోకంలో క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించడం అవసరం. ఈవెన్ ఈ అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు మితంగా ఉండటం అవసరం. ఆత్మీయ జీవితంలో అక్షయ కిరీటం కొరకు మనం కూడా మితంగా ఉండటం అవసరం. ఆ మాటలు వాళ్ళు ఎక్కువగా మాట్లాడు. కాబట్టి అవసరతల విషయంలో మితంగా ఉందాం, రెండు ఆత్మీయత విషయంలో మాత్రం ఇక లిమిట్స్ లేవన్నమాట, అమితంగా ఉండాలి. ఆత్మీయ విషయాల్లో, పరిచర్య విషయంలో, ఆత్మల సంపాదనలో, వాటిలో మాత్రం నీ ఇష్టం, నోరు బాగా తెలు, నేను దాన్ని నింపుతాను అన్నాడు. 81వ కీర్తనలో చదువుతాం. 61వ కీర్తన 2వచనం, మన వాగ్దానాలే, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, ఎక్కడానికి సామర్థ్యం లేదు, ఆశ ఉంది నువ్వు ఎక్కించు. 2వ కీర్తన 8వ వచనం, మన వాగ్దానం, నన్ను అడుగు జనమును స్వాస్థ్యముగా ఇస్తారు, భూమిని దిగంతుల వరకు సుత్తిగా ఇస్తారు. ఆత్మీయ విషయాల్లో మన ఆశ అమితంగా ఉండాలి, ఆస్తుల విషయంలో మన ఆశలు మితంగా ఉండాలి. ఇది హెల్దీ క్రిస్టియన్ కి చాలా అవసరమని మరలా జ్ఞాపకం చేస్తున్నా. ప్రాముఖ్యంగా ఈరోజు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, ఆర్థిక బాధ్యతలు, ఆర్థిక బాధ్యతల కొరకు బైబిల్ ఏం మాట్లాడుతూ ఉందో కొన్ని జ్ఞాపకం చేయడం ఇష్టపడుతున్నాను. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనకు డబ్బులు ఇచ్చి, మనకు ఆస్తులు ఇచ్చి, ఎలా చూడకూడదు అన్నది మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. అందులో పాయింట్ నెంబర్ 1, దేవుడు నమ్మకత్వాన్ని కోరుతున్నాడు, ఫెయిత్ఫుల్నెస్ ని కోరుతున్నాడు. పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడే ఉండట ఆవశ్యకము. కాబట్టి నమ్మకత్వం దేవుడు మనకిచ్చి మనం ఎట్లా వాడుకుంటున్నాము, చెప్పాడుగా మితంగా ఉండమని, మితంగా ఉండమని చెప్పాడు. అయినా తగినంతా ఇచ్చి ఎట్లా జీవిస్తున్నాడని చూస్తాడట, నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడట. నమ్మకత్వాన్ని గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడు నమ్మకంగా, నా హద్దు ఇంతవరకే, నా పరిధులు ఇంతవరకే, నా పొట్ట సామర్థ్యం ఇంతే, నేను తినగలిగి నింతే, నేను కట్టుకోగలిగి నింతే, అంటే మిగిలింది నాది కాదు, అది ఎవరి కోసమో దేవుడు నాకు ఇచ్చాడు, వాళ్ళ కోసం నేను వాడాలి. ఆ స్పృహ మనం ఆత్మీయ జీవితానికి మంచిది. మత్తయి సువార్త 25:21. మత్తయి సువార్త 25:21 ఆయన అంటాడు, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడు. దేని పొగిడాడు ఆయన? నమ్మకత్వాన్ని, నమ్మకత్వాన్ని. బలా నమ్మకమైన మంచి దాసుడు, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు. కొంచెంలో దేవుడు నమ్మకత్వాన్ని పరిశోధించేవాడు, పరీక్షించేవాడు, కొంచెంలో నమ్మకత్వాన్ని పరీక్షించేవాడు, అలా నమ్మకమైన మంచి దాసుడు. కావున పిల్లరా, నమ్మకత్వం దేవుడిచ్చాడు, దేవుడిచ్చాడు. నేను ఈ మాట బలంగా అంటాను, ఆస్తి అన్న మాట దగ్గర లోకానికి రూపాయలు, బంగారం, వెండి, పొలాలు ఆస్తులుగా కనబడతాయేమో గాని దేవునికి ఆస్తి మనమే. 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఆయన మాట్లాడుతున్న మాటల్లో మనుషులు ఆస్తి కంటే ఎక్కువ, దేవుడి దృష్టిలో మనుషులే ఆస్తి. నేను ఆ మాటే అంటున్నాను, నేను ఆ మాటే అంటున్నాను. లోకం చూస్తున్న రంగు కాగితాల దగ్గర, స్థలాల దగ్గర, పొలాల దగ్గర మితంగా ఉంది, మితంగా ఉందాం. మనుషును సంపాదించుకునే కాడ, ఆత్మను సంపాదించుకునే కాడ, పరిచర్య చేసే కాడ, సువార్త పంచుకునే కాడ దేవుడి దృష్టిలో విలువైన ఆస్తి మనం. మనం అక్కడ మాత్రం అమితంగా ఉందాం, అమితంగా ఉందాం. నీకు ఒక సహవాసం చాలదా, నీకు ఒక ఒక టీం చాలదా? అట్లా కాదు, అట్లా కాదు. నేనంటాను, ఎస్ఎఫ్జేకు 170 సంఘాలు చాలవంటే చాలు, చాలు. ఆంధ్ర తెలంగాణ చాలవంటే చాలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి చాలదంటే చాలదు. ఆత్మీయ విషయంలో, పరిచర్య విషయంలో అమితంగా ఉందాం. దేవుడు ఆస్తులుగా మాట్లాడుతున్న విషయంలో అమితంగా ఉందాం, లోకం ఆస్తులుగా మాట్లాడుతున్న విషయంలో మితంగా ఉందాం. ఆ మితంగా ఉండటం అన్న మాట దగ్గర ఇక్కడ మొదటి మాట దేవుడు చూస్తుంది నమ్మకత్వం. నేను చెప్పాను కదా, నమ్మేవా లేదా, వద్దు అన్నాను కదా, మరి అలాగే ఉన్నావు లేదా, చాలు అన్నాను కదా, అలాగే ఉన్నావు లేదా. దయచేసి దయచేసి మీరు బైబిల్లో చూడండి. నేను 2000 ఎస్ఎఫ్జే ప్రారంభించడానికి ముందు ఒక స్టడీ చేశా జస్ట్ డబ్బు మీదే, ఎందుకంటే ఏది చేసినా డబ్బే, ఏది చేసినా డబ్బే, ఏది చేసినా ఎవరు చేసినా డబ్బు కోసమే. కటింగ్ షాప్ ఒకటి కటింగ్ చేస్తే వాడు డబ్బుల కోసం, టిఫిన్ షాప్ ఒకటి టిఫిన్ అమ్మితే డబ్బుల కోసం, ఏది చేసినా డబ్బు, అల్టిమేట్ గా డబ్బు కోసం అందరూ చేస్తున్నారు. కానీ దేవుడు మాత్రం విశ్వాసులు ఏది చేసినా డబ్బు కోసము, ఏది చేసినా దేవుడి కోసం, ఏది చేసినా పొరుగు రక్షణ కొరకు, మన కోసం కాదు, మన కోసం చేయకూడదు. ఇక్కడ మన నమ్మకత్వం దేవుడు పరీక్షిస్తున్నాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. 20 సంవత్సరాల చిన్న జీవిత కాలంలో మేబీ నీకు భయభర్త అమ్మా నాన్న స్థితి మంతులైతే కావచ్చుగాక, ఉద్యోగం చేసే భర్త దొరికితే దొరకవచ్చుగాక, బాగా సంపాదించే పిల్లలుంటే ఉండొచ్చు కాక, లేదా నువ్వే ఎంప్లాయీగా ఉండి సంపాదిస్తా ఉంటే సంపాదించవచ్చు కాక. కాను సంపాదిస్తున్న మాత్రం లోక సంబంధమైన ధనం, బైబిల్ దాన్ని అన్యాయపు సిరి, ఓల్డీ ట్రెజర్స్ ని బైబిల్ అన్యాయపు సిరి అంది. అది క్షయమైన ధనం అంది. దొంగలు దొంగలు ఇస్తారు, ఆ మాటలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఆయన, చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. మత్తయి సువార్త 6:19, మత్తయి సువార్త 6:19, మీరు భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొన వద్దు, ఇచ్చట చిమ్మటయు తుప్పు తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలేదరు, పరలోకమని మీ కొరకు దానం కూర్చుకున్నాడు. ఇదే దానం, రూపాయలు కాదు, మనుషులు, ఆత్మలు, మనుషులు సంపాదించుకోవటం. పరలోకమందు మీ కొరకు దానం కూర్చుకోడు. అచ్చట చిమ్మటయు తుప్పైనా తినదు, దొంగలు కన్న వేసి దొంగలేరు. కాబట్టి ఇక్కడొద్దు అక్కడ కూర్చుకో అంటున్నాడు, ఇక్కడొద్దు అక్కడ కూర్చుకో అంటున్నాడు. ఇంకో మాట అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులు సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసములు మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలు కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలు కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉన్న ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయుదురు? రెండు విషయాలు మాట్లాడుతున్నాడు. అన్యాయపు సిరి, లోక సంబంధ నాస్తి పరిస్థితి, సత్యమైన ధనం మనుషుడు, దేవుడు యేసుక్రీస్తు దేవుడు, ఆయన మనకు ధనముగా ఉండాలి. ఆయన స్వరూపమందు చేయబడ్డ మనుషులు ధనముగా ఉండాలి. మనుషులకు విలువ ఇవ్వాలి, మనుషుల ఆత్మలకు విలువ ఇవ్వాలి. ఇలా అంట పొలిటికల్ పార్టీలు కానీ ఎవరైనా సరే మనుషులు డబ్బు కోసమే వాడుకుంటారు. ఉద్యోగాలు ఇచ్చేది మన మీద ప్రేమతో కాదు కదా. ఏది చేసినా అవుట్కమ్ అందరూ చివరికి డబ్బులు పోగేసుకుంటున్నారు. అన్ని విధాలుగా అవుట్కమ్ డబ్బులు పోగేసుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు డబ్బు కంటే విలువైంది మనుషులు, విలువైన వారు మనుషులు. డబ్బు కంటే విలువైన వాడు దేవుడు. ఏది చేసినా దేవుడి కోసంచే, ఏది చేసినా మనుషుల కోసంచే. డబ్బు కోసమైతే మితంగా చేయి, దేవుని కోసమైతే అమితంగా చేయి, అమితంగా చేయి. కాబట్టి పిల్లరా, నమ్మకత్వం దేవుడిచ్చాడు, చూస్తున్నాడు ఏం చేస్తావంటే. లోకంలో చాలా మంది చాలా తెలివిగా ఉంటారు, రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పిల్లల్ని బాగా చదివించుకుంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం రిస్క్ తీస్తారు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అబ్రాడ్ పంపిస్తారు. చాలా తెలివితేటలతో ఉంటారు, చాలా తెలివితేటలతో ఉంటారు లోకస్తులు. మనం నేనంటాను దేవుని బిడ్డలో మనీ మేనేజ్మెంట్ దగ్గర చాలా పూర్గా ఉండాలి, చాలా ఫూలిష్ గా ఉండాలి. లోకం యొక్క దృష్టిలో భయపడతాను. పెద్ద ఉద్యోగం చేసి దేవుని సేవ చేయాలంటే పెద్ద ఉద్యోగాన్ని దేవుని సేవకి ఎట్లా సెట్ అవుతుందా అనిపిస్తుంది. పెద్ద వ్యాపారం చేసి నేను చాలా డబ్బు దేవుని సేవ చేస్తానంటే పెద్ద వ్యాపారం చేసేవాడికి చిన్న మనసు ఉంటుంది. పెద్ద వ్యాపారం చేసేవాడికి పెద్ద మనసు ఎందుకు ఉంటుంది? చాలా కష్టం. ఏదో చరిత్రలో విలియం కాల్గేట్ లాంటి వాళ్ళు, అది చాలా అన్బిలీవబుల్, నమ్మడం కష్టం అవుతుంది. అది ఆక్యుపై చేస్తుంది హృదయాన్ని, ఆక్యుపై చేస్తుంది హృదయాన్ని. కాబట్టి పిల్లరా, ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ దగ్గర దేవుడు నీకు నాకు ఇచ్చిన తర్వాత ఏం చూస్తున్నాడంటే ఎట్లా వాడతావో చూస్తాను అంటున్నాడు. నమ్మకత్వాన్ని, ఫెయిత్ఫుల్నెస్ ని ఆయన పరీక్షిస్తున్నాడు, ఫెయిత్ఫుల్నెస్ ని ఆయన పరీక్షిస్తున్నాడు. రెండవ మాట, అందుకే నమ్మకంగా ఉందాం, నమ్మకంగా ఉందాం. రెండవ మాట శ్రద్ధగా ఉండాలి. డబ్బుల విషయంలో, ధన విషయంలో దేవుడు శ్రద్ధను కోరుతున్నాడు. శ్రద్ధ, ఆసక్తి, డెలిజెన్స్ అంటే అర్థం ఏంటంటే మితంగా ఉండాలి అన్నారు. కాబట్టి మనం బాధ్యతలు లేవంటే ఉన్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవన్నీ తీర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ డెలిజెన్స్, కష్టపడి పనిచేయడం కోసం కూడా వాక్యం మాట్లాడుతూ ఉంది. కష్టపడి పనిచేయడం కోసం కూడా ఎక్కువగానే వాక్యం మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిల వాడు ఇక మీద దొంగలక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం. అప్ప ఒకప్పుడు దొంగ, ఇప్పుడు దాత, అక్కడ గలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. అపవాదికి చోటు ఇవ్వద్దు. చాలా సార్లు బాధపడేది ఎక్కడంటే, లోకంలో ఏమి చేసినా డబ్బు కోసమే చేస్తున్నారు, సంఘం కూడా డబ్బు కోసమే పనిచేస్తుంది. నన్ను క్షమించాలి మాట మాట్లాడుతున్నాను. సంఘ నాయకత్వం కూడా డబ్బు కోసమే పనిచేస్తుంది. కానుకల మీదే కాన్సన్ట్రేషన్, ప్రాపర్టీస్ మీదే కాన్సన్ట్రేషన్. ఎట్లాగా ఎలాగ ఫండ్స్ రేజ్ చేయాలి అన్నదాని కాన్సన్ట్రేషన్. ఉందాగా అక్కడ ఏదో కానుకల బాక్స్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ మంచి వాక్యం చెప్పి ప్రార్థన నడిపించి, ఎలాగా తెలుసు దేవుని బిడ్డలో నాకు బాధ్యత ఉంది, రెస్పాండ్ అవుతారు, ఇస్తారు, చేస్తారు. దానికోసం ప్రత్యేకంగా కొన్ని కానుకలు పట్టే సమయం పెడితే పెట్టరుపు. ప్రసంగాలు దాని మీదే. ప్రత్యేక కానుకలు, బర్త్డే కానుకలు, వివాహ కానుకలు, దశమ భాగాలు నిజంగా కమర్షియల్ చేసేసారు. అన్ని సంఘాలు అలా ఉన్నాయంటే ఏమో అలాగే కనబడుతున్నాయి. మాదిరిగా ఉన్న సంఘాలు చూడడం చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. లోకం ఏం చేసినా డబ్బు కోసం చేస్తుంది, మనం ఏం చేసినా దేవుడి కోసం చేయాలి. లోకం డబ్బులు తీసుకుని సేవలు చేస్తారు, మనం ఏమి ఆశించకుండా సేవ చేయాలి. నేను ఈ మాట అనిపిస్తా చాలా సార్లు. వార్షిక కోసం జరుగుతూ ఉంటే ఒక 20,000 మనం క్యాష్ ఇస్తాం, వీడియోగ్రాఫీకి అయ్యే డబ్బులు ఖర్చు పెడతాం, మనమే ఆ డీజిల్ ఖర్చు పెట్టుకుని వెళ్తాము, ఏ మాత్ర బర్డెన్ లేకుండా ఉంటాం. సుమారు 40,000 ఖర్చు పెడతాం ఒక ప్రోగ్రామ్. బయట ఏ సంఘాలను అడిగితే స్పీకర్ కి 20,000 వాళ్ళు ఇవ్వాలి, వాకింగ్ చెప్పినప్పుడు 20,000 వాళ్ళు ఇవ్వాలి, మంచి రూమ్ పెట్టాలి, మంచి భోజనం పెట్టాలి, ట్రాన్స్పోర్టేషన్ కారు పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి. అందుకు మనం లోకానికి మనకి తేడా ఏముంది? ఒకప్పుడు సేవకులు అలా లేరండి, ఒకప్పుడు సేవకులు అలా లేరు. అసలుగా ఈ వేదికలెక్కి ప్రసంగాలు చెప్పే ఆచారమే లేదు. వీధుల్లోకి వెళ్ళేవారు, గ్రామాల్లోకి వెళ్ళేవారు, గృహాల్లో దయాసు బ్యానర్ ఎక్కువ మందిని గ్యాదర్ చేయడం, పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేయడం లేవు. ఈ సాంప్రదాయం గతంలో లేదు. ఇప్పుడు తారాస్థాయికి వెళ్ళింది. ఎంత తారాస్థాయికి వెళ్ళిందంటే ఫిక్స్డ్ గా ఎంత డబ్బులు ఇస్తే తప్ప మేము రాము వాక్యం చెప్పడానికి అనంత ఘోరమైన స్థాయికి వెళ్ళింది. మనం ఆ ట్రాప్ లో ఉండకూడదు. ఆ ట్రాప్ లో దేవుడు మనల్ని విడిపించాడు. మన మట్టుకు మనం జాగ్రత్త పడదాం. మన మట్టుకు మనం దేవునికి జవాబుదారులుగా ఉందాం. వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. కానీ వాక్యం ఏమంటుందంటే, దొంగిలు వాడు ఎక్కడి మీద దొంగలెక్క, అక్కర గల వారికి పంచిపెట్టే స్థాయిలోకి రావటం, అక్కర గల వాడికి పంచిపెట్టి డబ్బు వీలు కలిగి నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. ఈ మాట తీసుకోండి, కష్టపడాలి. కానీ నీ కోసం మాత్రమే కాదు, మనం ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి కష్టపడాలి. రెండు, మన కోసం మాత్రమే వాడుకోవడం కాదు, అక్కడ గలవాడికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తము. ఇందాకలు ఈ మాట అన్నాను కదా, ఒక యానివర్సరీకి 40,000 మనం ఖర్చు పెడతామంటే నా ఒక్కడి జేబులో ఖర్చు పెట్టనుగా. ఎస్ఎఫ్జేలో ఆ బాధ్యత కలిగిన వాళ్ళు, ఆ ప్రేరేపణ కలిగిన వాళ్ళు, వాళ్ళు ఇచ్చే ధనమంతటిని మూలధనంగా పెట్టుకుని అందులోంచి క్యాలెండర్స్ ప్రింట్ చేపిస్తున్నాం, అందులోంచి మిషనరీస్ కి ఫండ్ పంపిస్తున్నాం, అందులోంచి యానివర్సరీలు చేస్తున్నాం, అందులోంచి మిషన్ ట్రిప్ల కి అడిషనల్ అమౌంట్ ఖర్చు పెడుతున్నాం. ఒక కుండ కామన్ గా అందరికి ఒక కామన్ గా ఒక అకౌంట్ ఉంది, అందులోకి వచ్చినవన్నీ తీసి వాడుతున్నాం. మొత్తానికి నెల అయ్యేసరికి కుండ ఖాళీ చేసేయాలి. అందులో ప్రతి దానికి లెక్క చెప్పాలి. నమ్మకత్వంగా ఉండాలని దేవుడు. ఇది మినిస్ట్రీలోనే కాదు, ఫ్యామిలీ విషయాల్లో పర్సనల్ గా కూడా మీరు తీసుకోవాలి. నమ్మకంగా ఉండాలి. రెండు, కష్టపడి పనిచేయాలి. ఆ మాట 4:28 ఆయన మాట్లాడుతున్నాడు. తమ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. ఎట్లాగా ముసలోళ్ళం అయిపోతాం, ఎలాగా పనిచేయలేని దినాలు వస్తాయి, ఎలాగా ఆ వెన్నెముక కరిగిపోతుంది, ఎలాగా మోకాళ్ళు అరిగిపోతాయి, ఎలాగా నడవడం కష్టమయ్యే దినాలు వస్తాయి, ఎలాగా ఒళ్ళంతా షేక్ అయ్యే దినాలు వస్తాయి. ఆలోపి నువ్వు చేయగలిగింది చెయ్యి, ఆ తర్వాత చేయడానికి ఏముండదు. ఆలోపి నువ్వు ఏదైనా చేయగలిగితే చెయ్యి. లోకంలో చేస్తున్నావు ఆలోపి, ఏదైనా నాలుగు రాళ్ళు వెనకేసుకుందాం, ఆలోపి డబ్బులు సంపాదించుకుందాం, ఆలోపి ఏదోటి చేద్దామని చెప్పి డబ్బు కోసం పరిగెడుతున్నారు. మనం దేవుని బిడ్డలుగా దేవుని కోసం, ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్, దేవుడిచ్చిన గొప్ప ధన్యత. భూమి మీద ఈ రెస్క్యూ ఆపరేషన్ లో, ఈ రక్షణ ప్రణాళికలో, లోక రక్షణ విమోచన కార్యంలో దేవుడు నీకు నాకు ఒక పాత్ర ఇచ్చాడు, ఒక పాత్ర ఇచ్చాడు. భాష ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐడెంటిటీ అన్ని ఇచ్చాడు. కానీ మోటో ఏం ఆశిస్తున్నావు, ఏం సంపాదిద్దాం అనుకుంటున్నాం, ఎవరి కోసం కష్టపడదాం అనుకుంటున్నాం? తల్లిగా పిల్లల కోసం, భర్త కోసం, ఇంటి కోసం చేసే ఉన్నావు కదా, అవి చేస్తే నువ్వు ఒక మంచి భార్యవు, ఒక మంచి తల్లి, అక్కడ వరకే, అక్కడ వరకే. కానీ ఒక మంచి విశ్వాసివి కాలేవు, ఒక మంచి పౌర్రాలు కాలేవు, ప్రాముఖ్యంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభు శిష్యురాలు కాలేవు, శిష్యురాలు కాలేవు. ఆయన ఎలాంటిదంటే లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. నిన్ను నన్నేమంటాడు, నువ్వు చేయి, మరి నేను చేశాను కదా, నా శిష్యురాలు కదా, నువ్వు చేయి, నువ్వు చేయి. అమ్మాయి ఒక్క మాట గమనించండి, పురుషులకు మాత్రమే పరిచర్య, స్త్రీలకు ఏం పని లేకుండా కూర్చోబెట్టి ఇస్తర్లో వడ్డిస్తాడు, కూర్చోబెట్టి ఆగి పరలోకాన్ని తీసుకెళ్తాడు. నో నథింగ్, ఎక్కడా బైబిల్ రాయబడలేదు. మహిళలకు కొంచెం కన్సిడరేషన్ ఉంటుంది, ఒక్క వచనం కనబడలేదు నాకు బైబిల్లో. పైగా ఏమంటాడు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఇద్దరు సమానమే అంటాడు, ఇద్దరు సమానం అంటాడు. ఎక్కడ ఎక్కడ నాకైతే కనిపించలే. ఇంటి పని చేస్తున్నారు, చేయండి, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, చేయండి. కానీ ఎవరి కోసం చేస్తున్నారు, మీ పొట్ట కోసమేనా? రాయబడుతున్న మాట, అక్కర గల వాడికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము అన్నాడు. రెండవ మాట, తన చేతులతో మంచి పని. నేను అంటాను, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను, బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, ఆ ఉద్యోగి ఉద్యోగం చేస్తానన్న మాటలు బాగానే ఉన్నాయి, కానీ ఒక పాడి గేదెని మేపుతాను, లేదా ఒక పొలం సేద్యం చేస్తాను, ఏదో ఒకటే, డబ్బులే కాదు, నువ్వు చేసే పని వల్ల లాభం, పాలు వస్తాయి, వరి వస్తుంది, మిగతా వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా తింటారు. నీ కష్టం ఒకటి పనికి వస్తుంది, నీ కష్టం ఒకటి పనికి వస్తుంది, పనికొచ్చే పనులు, వాళ్ళకి ఉపయోగపడే పనులు. అబ్బే వ్యాపారాలు, వ్యవసాయాలు వదిలేశారు, కాడిగేదలు మేపడం మానేశారు, ఇక అందరూ హైటెక్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పట్టణాలు, చిన్న చిన్న జీతాలకు ఎవరు పనిచేయట్లే, అంత పెద్ద పెద్ద జీతాలు, పెద్ద పెద్ద ప్యాకేజీలు. ఇదెంత పెద్ద ట్రాపో, ఇదెంత పెద్ద ట్రాపో, ఎక్కడో అరుదన్నమాట. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి పల్లెటూరులో వ్యవసాయం చేయడానికి కుర్రోడు వచ్చాడంటే అది పెద్ద న్యూస్. అలా ఎవరు వస్తారు? ఎవరు రారు. నేనంటాను, దేవుడు నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలను పంజే, కానీ నీ స్వార్థం కోసం మాత్రమే చేయకు. నీ పని వల్ల వచ్చిన దాన్ని వాడుకో, కానీ నీ పొట్టకు మాత్రమే వాడుకో. సంఘం అలా ఉండకూడదు. ఫినాన్షియల్ మ్యాటర్స్ లో శ్రద్ధగా పనిచేయాలి, కానీ ఉద్దేశం మాత్రం మారాలి. తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతున్నాడు. తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతున్నాడు, 10వ వచనం నుంచి. అలాగున మాసిడోనియా యందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. ఏంటి, మాసిడోనియాలో ఉన్న వారందరినీ వీళ్ళు ప్రేమిస్తున్నారట. ఓహో, సహోదరులరా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవన్నాను. ఎందులో అట? ప్రేమలో. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. ఇది లోకానికి సంబంధించిన మాట, అదేమో సంఘానికి సంబంధించిన మాట. మీకేమీ కొదువు లేకున్నట్లు
మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యాన్ని జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము అన్నాడు. హెచ్చరిక, హెచ్చరిక. ఈ మాట ఎలా ఉందంటే, పనిచేయండి, పనిచేయండి, మీ సొంత పనులు మీరు చేసుకోండి, ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయతకు కూడా మంచిది. కానీ ఎవరికి ఉపయోగపడాలి? మాసిడోనియా వాళ్ళకి, థెస్సలోనికి వాళ్ళు ఉపయోగపడాలట. సంఘానికి వెలుపట్టు వారికి ఒక మోడల్ గా ఉండాలట, మర్యాదగా నడుచుకోనొచ్చు. మీకేమీ కుదువు లేకున్నట్లుగా పరుల జోలికి పోకుండా సొంత కార్యాలు చేసుకోవడానికి మీ చేతులతో పనిచేయడానికి నిశ్చయండి, నిశ్చయండి. అవును అవును, పనిచేయాలి, పనిచేయాలి. ఆరోగ్యం ఉడిగిపోయే లోపు, జీవసత్వాలు తరిగిపోయే లోపు, అనారోగ్యాన్ని గురి అయ్యే లోపు, ఇక నేను చేయలేని పరిస్థితులు వచ్చాయి అనుకునే లోపు మనం చేయాలి, పనిచేయాలి, పనిచేయాలి. కానీ దాని రిజల్ట్ మాత్రం స్వార్థంగా మనమే కాదు, చేసే పని కూడా ప్రయోజనకరమైన పని. ఇక్కడ థెస్సలోనిక సంఘం మాసిడోనియా కొరకు భారం. నేను ఎరుగుదనండి, కొంతమంది కొంతమంది విశ్వాసులు ఒక గ్రామాన్ని దత్త తీసుకొని ఆ గ్రామం కోసం ప్రార్థన చేస్తూ ఆ గ్రామంలో ఏదో ఒక సోషల్ యాక్టివిటీ చేయడం కోసం, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన మిషనరీస్, వినీష సాగర్ అక్కడ ఎట్లాగో సువార్త వింటారు, వినరు. సువార్త వినాలంటే ఏదో ఒక లాభం కలగాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రీ ట్యూషన్ చెప్తామంటున్నారు. ఒక ట్యూషన్ టీచర్ కి 2,000 రూపాయలు ఇస్తారంట. అట్లాగా మేము 4 నెక్స్ట్ జనరేషన్ గెలుచుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట దగ్గర, బాబు మాకు 1 ట్యూషన్ పాయింట్ మాకు కూడా ఇచ్చేయండి, మేము బాధ్యత తీసుకుంటాం అన్నాం. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, ఇంకా చేయొచ్చు మా, ఇంకా చేయొచ్చు మా. అక్కడ ఎవరో పిల్లలు చదువుకుంటే మనకేం పట్టింది? అక్కడ ఒకడు అక్కడ వాళ్ళు మన పరిస్థితి ఎలా ఉందంటే డైరెక్ట్ గా సువార్త చెప్పేస్తాం. అన్ని చోట్ల కుదరదు, మనకు సాగుతుంది, ఎస్ఎఫ్జేలో సాగుతుంది. ఏమి చెయ్యం, ఒక రూపాయి ఏమో నేను డైరెక్ట్ గా వాక్యం చెప్తా, తీసుకోవాలంటే సాగుతుంది, తీసుకుంటున్నారు. నార్త్ ఇండియాలో అట్లా సాగదు, నార్త్ చాలా పరిస్థితులు అలా కుదరవు. ఎవరో ఊరకుని డైరెక్ట్ గా మన మాట వింటారు, మన ప్రేమను చూస్తారు, మన ప్రేమను చూస్తారు, మన క్యారెక్టర్ చూస్తారు. మొత్తానికి మనిషిని గెలుచుకోవడానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది, ఖర్చు అవుతుంది. సోషల్ ప్రాజెక్ట్స్ బాగా ఉపయోగపడతాయి, సోషల్ ప్రాజెక్ట్ ద్వారా చాలా మంది చేయగలుగుతారు. కాబట్టి మనం మన సొంత పనుల కోసం కష్టపడాలి, పరుల కోసం, పరులకు మాదిరిగా ఉండాలి, సంఘానికి బయట వారి ఎడల మర్యాదగా ఉండాలి, ఇతర సంఘాల కొరకు, లోకం కొరకు బాధ్యత కలిగి ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. 2 థెస్సలోనిక 3:10 అంటాడు, మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోచు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినిచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. ఎంత స్పష్టంగా మాట్లాడాడు, మితంగా ఉండమన్నారు కదండి, నేనేమి పని చేయనండి, సంఘమే నన్ను పోషించాలి, అట్లా కుదరదు, అట్లా కుదరదు. నీ మట్టుకు నువ్వు పని చేసుకోవాలి, నీ మట్టుకు నువ్వు పని చేసుకోగలగా, నువ్వు ఇంకా ఇచ్చే స్థాయిలో ఉండాలి. పరులు జోలికి వెళ్ళకూడదు, ఆధారపడకూడదు, అలాంటి వాళ్ళకు భోజనం పెట్టొద్దు, అలాంటి వాళ్ళు భోజనం చెయ్యొద్దు అన్న మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లగా అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. కాబట్టి కష్టపడి పనిచేయటం, కష్టపడి పనిచేయటం, ఆ పని మిగతా వాళ్ళకు మేలు చేసే పని చేయడం, హాని చేయని పనులు. ఈ జామ్తారా అని జార్ఖండ్ రాష్ట్రంలో ఒక జిల్లా. జామ్తారా ఎందుకు ఆ ప్రస్తావన వచ్చిందంటే, అక్కడ మీకు చాలా సార్లు ఫోన్లు చేసి మీకు గిఫ్ట్ వచ్చింది, సైబర్ ఫ్రాడ్స్ గిఫ్ట్ వచ్చింది, ఆ ఓటీపీ చెప్పండి అని చెప్పి ఓటీపీలు చెప్పించుకొని డబ్బులు దోచుకుని ఆన్లైన్ లో ఫ్రాడ్ల కోసం, నైజీరియా ఫ్రాడ్స్ కోసం ఈ మధ్య కాలర్ ట్యూన్ కూడా అదే పెట్టేశారు కదా, ఎవరైనా పరిచయం లేని వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు చోరులు కావచ్చు, జాగ్రత్త అంటున్నారు కదా. ఇదే జరిగింది. ఏం బాబు ఎట్లా జరుగుతుంది ఏంటని మామూలుగా చేస్తే దాని రకాల ఒక స్టోరీ ఏంటంటే, జార్ఖండ్ లో జామ్తారా అనే రాష్ట్రంలో కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయట. ఆ ట్రైనింగ్ సెంటర్స్ లో ఏమని ట్రైనింగ్ ఇస్తారంటే, ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకుంటారు, లాంగ్వేజ్ నేర్పిస్తారు, తెలుగు భాష నేర్పిస్తారు, ఇంగ్లీష్ నేర్పిస్తారు, హిందీ నేర్పిస్తారు, చాలా భాషలు నేర్పిస్తారు. ఈ భాషను నేర్పించి ఏం చెప్తున్నారంటే, భాషను నేర్పించి ఏం చెప్తారంటే, జస్ట్ మీరు జాబ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తారు, వాళ్ళు ఓటీపీ అడుగుతారు, వాళ్ళు ఓటీపీ చెప్తారు, డబ్బులు వస్తాయి. ఇది జాబే, ఇది జాబే. అక్కడ ఆడపిల్లలకు ఎదురు కట్ట మించి పెళ్లి చేసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ ఫోన్లు చేసేది ఆడపిల్లలే కదా. ఆడపిల్లలు ఫోన్ చేసేసరికి కొంచెం కరుసుకోలు అరవలేవు కోపడలేవు కదా, ఆడపిల్లలకి కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. రెండు, ఆడపిల్లలకి నాలుగు లాంగ్వేజ్లు వచ్చాయంటే మాత్రం బాగా గిరాకీ ఉంటుందట. నాలుగు లాంగ్వేజ్ వచ్చింది బంగారు భావత, ఎంత డబ్బులు సంపాదిస్తుందో. విలువలు లేని పనులు, విలువలు లేని పనులు. బైబిల్ దాన్ని పడుపు వృత్తి అంటది. అది దేవుడికి అసహ్యం. చేసే పని, దేవుడు మెచ్చే పని, సమాజ హితం కోరే పని, ప్రయోజనకరమైన పని, మాదిరిగా ఉండే పని, ప్రయోజనకరమైన పని. బార్ షాపుల్లోను, బీర్ షాపుల్లోను, అలాంటి పనుల్లో, అలాంటి వాటిల్లో, ఎట్టి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు పనిచేయడానికి వీల్లేదు. అది పనికి మాలిన పనులు, అలాంటి పనులు కాదు. మాదిరిగా ఉండాలి, వెలుపటి వారియర్ల మాదిరిగా ఉండాలి. కష్టపడి పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. ఫలితం మాత్రం స్వార్థానికి కాకుండా దేవుని చిత్తం చేయడానికి మన అవసరతకు వాడుకున్న మిగతా వాటి కోసం మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. అది అర్థం చేసుకోవాలి. మూడవ మాట, చేసే పని మనం పనిచేసే కాడ దేవుడు మనకి దేవుడు ధనాన్ని ఇచ్చి ఏం చూస్తున్నాడంటే, నీ నిజాయితీని చూస్తాడట. నీ నిజాయితీని చూస్తాడట. అంటే ఇప్పుడున్న లోకం ఎట్లాంటిదంటే, తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి, తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి. చాలాసార్లు ఈ యూట్యూబ్ లో వస్తూ ఉంటుంది, మీ ప్యాకేజ్ ఎంత, నెలకు 10 లక్షలు. నెలకు 10 లక్షలు ఏం చేసుకుంటావు అంత. చాలా 2 కోట్లు ప్రయాణం, 2 కోట్ల సంవత్సరాలు, 2 కోట్లు ఏం చేసుకుంటావు. ఆ ఫిల్మ్ యాక్టర్స్ కోసం మాట్లాడతారు, ఈ సినిమాకి 2 కోట్లు రెమ్యునేషన్ తీసుకున్నారు, క్రికెటర్స్ ఎంత తీసుకున్నారు, ఏం చేసుకుంటారు తీసుకోండి. ఎంత దిగజారుడు జీవితం జీవిస్తారు, ఎంత స్వార్థపూరితమైన జీవితం జీవిస్తారు. చూడండి, ఒక్క ఫిల్మ్ యాక్టర్ గాని, ఒక బిజినెస్ మ్యాన్ గాని ఆ కరోనా సమయంలో సోను సూద్ తప్ప ఇంక ఎవరైనా సరే బోల్డ్ ఉన్నాయి, ఎవరికైనా ఇస్తారా? ఏమైనా సమాజ కార్యక్రమాలు చేస్తారా? పొలిటికల్ పార్టీ పెట్టిన వాళ్ళు అయినా సరే చేస్తారా? అబ్బే, అంతా జగన్మోహన్ రెడ్డి గతంలో అనేది ఇదే. ఇదే 2 కోట్లు ఉన్నాయి కదా, ఏమి రాజకీయాల్లోకి వస్తేనే సేవ చేయాలా? రాజకీయాలు లేకుండా సేవ చేయలేవా? పాయింటే సేవ చేయడానికి రాజకీయాలే కావాలా? ఏంది, సహజంగా ఉండదు. డబ్బు ఎక్కువగా పుచ్చుకున్న వాడి దగ్గర సహజంగా ప్రేమ ఉండదు, సహజంగా ప్రేమ ఉండదు. పిల్లరా, దేవుడు ఇంటిగ్రిటీని కోరుతున్నాడు. ఇచ్చి ఏం చేస్తావో, ఎలా వాడతావో చూడాలనుకుంటున్నాడు. దేవుని వాక్యం చాలా సూటిగా మాట్లాడే మాట, ఆ సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. ఆ భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి తప్పించును. ఏది తప్పించేది? ధనమా? కాదు. దేవుడు, నీతి, దేవుని యందు విశ్వాసం, అది కదా తప్పించేది, అది కదా ప్రాముఖ్యమైంది. కాబట్టి ధనాన్ని కోల్పో, దేవుని కోల్పోకు, విశ్వాసాన్ని కోల్పోకు, విశ్వాసాన్ని కోల్పోకు. 11వ అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయం. దొంగ త్రాసు, తప్పుడు కాటాలు, తప్పుడు లెక్కలు, అబద్ధాలు, మోసాలు, కల్తీ, అన్ని ప్రొడక్ట్స్ కల్తీ. దొంగ త్రాసు యెహోవాకు హేయం, సరైన గుండు ఆయనకిష్టం. ఇరవయవ అధ్యాయం సామెతల గ్రంథం 20వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం, వేరువేరు తూనికరాళ్ళు వేరువేరు కొంచెములు ఈ రెండు యెహోవాకు హేయములు. నేను ఎరుగుదును జనరల్ గా గత కాలంలో ఎలా ఉంటది అంటే, ఒక కొంచెం బియ్యం మాకు అప్పు ఇవ్వండి తర్వాత నేను ఇచ్చేస్తానమ్మా అంటారు, కొంచెంతో కొలిసిస్తారు. మరలా తిరిగి ఇచ్చేటప్పుడు కొంచెంతో పాటు ఇంకా అదనంగా ఇస్తారు. ఎందుకు? కృతజ్ఞత, కృతజ్ఞత. అది ఎంత బాగుంటుందో, తీసుకున్నాం తిరిగి ఇచ్చేటప్పుడు, ఇచ్చేటప్పుడు వడ్డీకి ఇవ్వలేదు, తీసుకునేటప్పుడు వడ్డీ ఆశించాం, కానీ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏదైనా చేస్తారు. ప్రేమ చచ్చిపోదు. చాలా చోట్ల రిలేషన్స్ ఎక్కడ బ్రేక్ అవుతాయంటే ఈ కట్నాల దగ్గర, మనీ పాలసీ దగ్గర. నాకు నువ్వు ముఖ్యం, డబ్బు కాదు అన్న యాటిట్యూడ్ దేవుని బిడ్డలకుండా, నాకు మనిషి ముఖ్యం ఆస్తులు కాదు అన్న యాటిట్యూడ్ దేవుని బిడ్డలకుండా, దేవుని బిడ్డలకుండా. దేవుడు అదే కోరుకుంటున్నాడు, అదే కోరుకుంటున్నాడు. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ వచనం, 22వ అధ్యాయం సామెతల 16వ వచనం, లాభం నందవలనని నష్టమే కలుగును, యాదవాన్ని దోచుకోవడం, దరిద్ర లాభం ఉండాలని చెప్పి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారట, బాగా డబ్బు ఉన్న వద్ద వాడికి రేపు నాకు చేస్తాడు కదా, అలాంటి వారికి ఏమవుతుంది, ధనవంతులు పిచ్చివానికి నష్టమే కలుగు. దేవుడు దాన్ని మెచ్చడు, దేవుడు దాన్ని మెచ్చడు. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం, జకరియా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం, పేజ్ నెంబర్ 780 16 చదివితే, మీరు చేయవలసిన కార్యములు ఏమనగా, ప్రతి వాడు తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడాలి, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చాలి, ముఖస్థుతిని బట్టి తీర్పు తీర్చకూడదు. మనకు నచ్చినడు ఒక తీర్పు, నచ్చినడు ఒక తీర్పు కాదు, సత్యమును బట్టే, సత్యమునే మాట్లాడాలి, సత్యాన్ని బట్టి తీర్పు తీర్చాలి. తన పొరుగు వాడి మీద ఎవడు దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయని ఇష్టపడకూడదు, అట్టివన్నీ నాకు అసహ్యములు. ఇదే దేవుడు మెచ్చడు. కాబట్టి పిల్లలు, దేవుడు మన దగ్గర నుంచి నిజాయితీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇంటిగ్రిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి డబ్బు విషయంలో చాలాసార్లు అనిపిస్తుంది, నువ్వు షాప్కి వెళ్ళావు, 100 రూపాయలు ఇచ్చావు, అందులో నీకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బుల కంటే భయమిచ్చి ఎక్స్ట్రా ఇచ్చారు, తక్కువ ఇచ్చారు. డబ్బు దగ్గర దేవుడు నిజాయితీని చూస్తున్నాడు. నీది కాంతి నీది కాదు, అన్యాయంగా వచ్చేది నీది కాదు, నీకు అవసరమైన దానికంటే ఎక్కువ వచ్చింది కూడా నీది కాదు. ఒకప్పుడు ఆ విలువలు చూడగలిగాం, ఇప్పుడు బాగా చదువు ఎక్కువైంది, బాగా పిచ్చి పట్టింది, బాగా అవకాశ వాళ్ళు కొంటే పడుంటాయిగా, పడుంటాయి కదా. తెలియకుండానే మనం లోభులం అయిపోతాం, తెలియకుండానే మనం ధనాశపరులం అయిపోతాం. ఎవడో నేర్చుకుందాం, పిల్లలకి ఎవడో నేర్పిద్దాం, యథార్థత నేర్పిద్దాం. స్వభావ పాప మంది తప్పులు చేస్తారు, స్కూల్లో దొంగతనం తీసుకొస్తా ఉంటారు, అది తీసేసి నాది నాది అంటారు. కొట్టు నచ్చ చెప్పు చెప్పాలి, అరే అదేం బుద్ధి, సాతాన్ బుద్ధి. మందెందుకైంది మంది కాదు, నీదెందుకైంది నీది కాదు, నీది కాదన్నప్పుడు నీది నీది ఎట్లా పెట్టుకుంటావు, నిజాయితీ కదా. వాడు మన దగ్గర చూడాలి కదా, మన దగ్గర చూడాలి కదా, నిజాయితీ, నిజాయితీ. చాలా దేవుడు మెచ్చే క్యారెక్టర్, దేవుడు మెచ్చే క్యారెక్టర్. వాక్యం చాలా విషయాలు మాట్లాడుతుంది, డబ్బు విషయంలో మనం ఒకవేళ నిజాయితీగా లేకపోతే ఏమవుతుందట సామెతల గ్రంథంలోనే చాలా విషయాలు రాయబడ్డాయి. 20వ అధ్యాయము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 17వచనం 20వ అధ్యాయము 17వచనం మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహుయింపుగా ఉండను అంటారు కదా. కొనుకొచ్చిన జాంకాయల కంటే కొట్టుకొచ్చిన జాంకాయలు తీయగా ఉంటాయట దొంగ బుద్ధులు. కొంటేనేమో టేస్ట్ ఉండవా, కుట్టుకొస్తే టేస్ట్ ఉంటాయా? ఆ మాటే మాట్లాడుతున్నాడు. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును, అయితే పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును, పాతేస్తానన్నాడు. దొంగ బుద్ధులు ఉంటే పాతేస్తానన్నాడు. 13వ అధ్యాయము 11వచనం మోసము చేసి సంపాదించిన ధనం క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని రుద్దు చేసుకును. కష్టాన్ని దేవుడు దీవిస్తాడట, మోసాన్ని దేవుడు బుగ్గుపాలు చేస్తారట, బుగ్గుపాలు చేస్తారట. 15వ అధ్యాయం 6వచనం 15వ అధ్యాయం 6వచనం నీతిమంతు న్యాయం ద్వారా. చాలాసార్లు సంఘం అభాషపాలయ్యింది గతంలో. అహిమ్మ ఏం చేయాలో, క్రైస్తవులకు మేలు చేస్తాము, 10,000 20,000 వచ్చేటట్లుగా చేస్తాం, అవసరమా? కోసం పెట్టారు, ఎవరికో ఉపాధి చేద్దామని. నువ్వెందుకు తీసుకున్నావు? నీ జలసాల కోసం. దేవుడు దాన్ని ఇస్తాడా? దేవుడు దాన్ని అందో 16వ అధ్యాయము 8వచనం ఇప్పుడు నాకు కొంచెమే శ్రేష్టం అన్యాయం ద్వారా కలిగే గొప్ప వచ్చుబడి కాదు, నీతితో కూడిన కొంచెం శ్రేష్టం. 20వ అధ్యాయం 21వచనం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వచనం మొదట బహు త్వరితంగా దొరికిన స్వాస్థ్యం. తక్కువ టైంలో ఎక్కువ ఆస్తులు సంపాదిస్తారు కదా. మొదట బహు త్వరితంగా దొరికిన స్వాస్థ్యం తుదకు దీవెన నొందకపోను. ఎవరైనా బాగా సంపాదించుకుంటున్నారు, ఇల్లు కట్టేశారు, కారు కొనేశారు, బంగారం వేసుకుని తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే ఏదో దొంగతనం చేస్తున్నారు, ఏదో మోసం చేస్తున్నారు, ఏదో ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేస్తే ఎలాగా, ఎక్కడి నుంచి వచ్చేస్తే ఎలాగా? అది దేవుడు మెచ్చడు. ఒకవేళ అన్ని సందర్భాల్లో నా మాట కరెక్ట్ కాకపోవచ్చు, కానీ వాక్యం మాత్రం చాలా సూటిగా మాట్లాడుతున్న మాట. 20:21 మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యం తుదకు దీవుని నొందకపోను. ఒక ఆయన నాకు బాగా తెలియదు, నేను మంచిగా విన్నాను ఆ సేవకుడు కోసం, మంచిగా విన్నాను. ఇప్పటికీ మంచివాడే, కానీ ఆయన అన్న మాట్లాడే దగ్గర నాకు కొంచెం భయం వేసింది. ఏ సేవకుడే ఏమన్నాడంటే, నేను సేవ కోసం సైట్ కొందాం అనుకున్నాను. సైట్ కొందామంటే 40 లక్షలు కట్టాలి. 40 లక్షలు కట్టే కాడ 35 లక్షలు కట్టేశాను, తర్వాత మిగతాది మెల్లమెల్లగా కట్టాను అని అన్నాడు. 40 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అబ్బా, నాకు అర్థం కాదు ఇప్పటికీ ఎక్కడి నుంచి వస్తాయి 40 లక్షలు, లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, సంఘాల్లోకి ఎక్కడి నుంచి వస్తాయి, ఏమో ఏమో ఏం చేస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకుందాం. 21వ అధ్యాయం 6వచనం అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి, దాని కోరువారు మరణమును కోరుకుందరు. నిజంగా డబ్బు కోసం వాక్యాన్ని మోసంగా చెప్పట్లేదా? అబద్ధాలు పలకట్లేదా? అబద్ధపు ఆశీర్వాదాలు చెప్పట్లేదా? అర్థం చేసుకుందాం. కాబట్టి ఆ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. దేవుడు మనకిచ్చిన ఆస్తి దగ్గర మొదటి మాట నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు, రెండో మాట నువ్వు కష్టపడే మనసు ఉందో లేదో చూస్తాడు. ఆస్తులు ఎక్కువైతే కష్టం మీద పడతాం, కష్టం పక్కన పెడతాం, సులువుగా కాలు మీద కాలు వేసుకుని రిలాక్స్ అవ్వడం నేర్చుకుంటాం. నువ్వు కష్టపడే స్వభావం ఉందో లేదో కూడా చూస్తాడు. మూడో మాట నీ యథార్థతను, నిజాయితీని దేవుడు పరీక్షించడానికి ఆస్తులు ముందు పెడతాడు. అక్కడ నమ్మకస్తులమా అపనమ్మకస్తులమా తేలిపోతాడు. కాబట్టి మూడు విషయాల్లో ఎలాగున్నావు, నమ్మకంగా ఉందాం, కష్టపడదాం, మన కష్టం మిగతా వాళ్ళకు మేలు అవ్వాలి, మన కష్టం ఒక సాక్ష్యంగా ఉండాలి. మూడో మాట నిజాయితీగా చేద్దాం, నిజాయితీగా చేద్దాం, నీతిగా చేద్దాం, అన్ని పనులు నీతిగా ఉండాలి. ప్రభు దాని మెచ్చిదాడు, కొంచెం నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నియమిస్తారు అంటున్నాడు ప్రభు. ఈ మాటలు మన వెలుతుల్లో ఫలింపు చేయను కాకపోతే.